ஜானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரி தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரிமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத் ஜகத்தாத்ரீ மகம் தேவீம் ஆரிராதயிஷு சுபாம் ஸ்தோஷ்யே பிரணம்ய சிரசா பிரம்மயோனிம் சரஸ்வதீம். ఆది దంపతుల పాద పద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ మన ప్రవచనం 5వ రోజు కార్యక్రమంలోకి, ఈ విడతకి చివరి రోజు కార్యక్రమంలోకి అడుగు పెట్టేశాం. షోడశోపచారాల్లో ముఖ్యమైనవి దీపం, నైవేద్యం. వరుసగా ధూపదీప నైవేద్యాల్లో ఇంతకు పూర్వం మనం లమిత్యాది పంచపూజల్లో మొదటి రోజునే దీపం, ధూపం, నైవేద్యం వాటి యొక్క మహిమను చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ షోడశోపచారాల్లో కూడా దీపం ప్రత్యేకంగా ప్రదర్శించటం వల్ల వచ్చే అత్యద్భుత శక్తి విశేషాల గురించి తెలుసుకుందాం. నైవేద్యం గురించి ఎలాగో చెప్పాం, నాన్నదాన సమం పుణ్యం అనేటటువంటి కథని కాశీరాజు గారి దగ్గరికి వెళ్ళి బోయవాడు అంతటి వాడు కొడుగ్గా పుట్టిన కథ ఎలాగో చెప్పుకున్నాం కనుక దాని గురించి ప్రత్యేక చెప్పక్కర్లేదు. కానీ దీపమే గొప్ప జ్ఞానము అని భగవంతుడు కావాలనే అరుణాచలంలో జ్యోతిస్వరూపుడై జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. తద్వారా జ్యోతి ఈ సమస్త లోకాలని ముందు జ్ఞానంతో నింపుతుంది. జ్ఞానాదేవ కైవల్యం, జ్ఞానం వల్లే కైవల్యం వస్తుంది. జ్ఞానం వల్ల ఎటువంటి కైవల్యం వస్తుంది? భగవంతునికి మిత్రుడవ్వడం చాలా కష్టం, భక్తులుగా ఉండొచ్చు, ఆఖరికి తల్లిదండ్రులుగా కూడా మారవచ్చు. యశోదాదేవి, నందుడు తల్లిదండ్రులు అయ్యారా లేదా? దేవకీ వసుదేవులు తల్లిదండ్రులు అయ్యారా? దశరథ మహారాజు గారు కౌసల్యాదేవితో పాటు ఏ పెద్ద ఉపాసన పూర్వజన్మలో చేశాడు అంటే కేవలం దీపారాధన చేశాడు. ఆ దీపారాధన పుణ్యం వల్ల ఆ జన్మలో రాముడికి జన్మనిచ్చాడు. వీటన్నిటికంటే నిత్యం నిరంతరం ఆవునేతితో పరమేశ్వరుడి సన్నిధానంలో దీపం వెలిగిస్తే స్వయంగా మిత్రుడు కూడా అవుతాడు. ఒకప్పుడు నందీశ్వరుడు అన్నిటిలోకి కష్టమైన కృత్యం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆయన, భక్తుడవడం తేలిక, భక్తులలో కూడా ఆత్మీయ భక్తులు, ఏకాంతిక భక్తులు అవ్వడం ఇంకా కొంచెం కష్టం, మిత్ర భక్తులు అవ్వడం మరింత కష్టం. నాకు ఈ సృష్టిలో మిత్రుడైన భక్తుడు ఒక్కడే ఉన్నాడు, ఒక్క కుబేరుడు తప్ప ఇంకెవరూ లేరన్నాడు ఆయన. కుబేరుడు మాత్రమే శివుడికి మిత్రుడు. దానికి గల కారణం ఇదిగో ఈ దీపారాధనమే. అందుకని భక్తితో దీపారాధన చెయ్యాలి. అత్యంత ప్రాచీన కాలంలో కాంపిల్యము అని ఒక నగరం ఉండేది. అంటే ఇప్పుడు ప్రస్తుతం అది పాకిస్తాన్లో గడిపోయింది. తూర్పు పంజాబు, పశ్చిమం పంజాబు రెండుగా విభజించారు. పశ్చిమ పంజాబ్ మనకు ఉండిపోయింది భారతదేశంలో, తూర్పు గడిపోయింది. కొంచెం రీసౌండ్ రాకుండా చూడండి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఆనాడు అవిభక్త భారతదేశంలో కాంపిల్యపురం, దానిని ద్రుపదుడు కూడా పరిపాలించాడు. ద్రౌపదుడి కంటే ఎప్పుడో కృతయుగ కాలంలో సృష్టి ఆరంభ కాలంలో కాంపిల్యపురంలో యజ్ఞదత్తుడు అని పేరు కలిగిన ఒక గొప్ప పండితుడు ఉండేవాడు. బాగా చదువుకున్నాడు, వేదాలు చదువుకున్నాడు, ఉపనిషత్తులు చదివాడు, స్మృతులన్నీ అభ్యాసం చేశాడు. అంత బాగా భాష్యం చెప్పగలిగేవారు ఆ రోజుల్లో ఎవరూ లేరట. మీకు రహస్యం చెప్పనా, చదువుకోవడం ఒక ఎత్తు, చదివిన దానికి అర్థం తెలియడం ఒక ఎత్తు. ఇవాళ వేదం మనం టేప్ రికార్డులా చదవడం ఒక ఎత్తు, దానికి అర్థం తెలియడం చాలా గొప్ప విషయం. అది సాంగోపాంగంగా చదవడం అంటారు. అర్థపూర్వకంగా వేదం తెలిస్తే వచ్చే ఫలితం వేరు కదా. ఊరికే రోజు మనం స్తోత్రం చేస్తున్న దీపం జ్యోతి పరబ్రహ్మ అంటే దాని అర్థం తెలియకపోతే దాన్ని ఎంతకాలం చదివినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈనాడు ఒక వంట చేస్తున్నామంటే ఆ వంటని సంపూర్ణంగా ఎరిగి చేస్తేనే తగినంత ఉప్పు అని పుస్తకంలో రాస్తాడు. తగినంత ఉప్పు అంటే ఏం తెలుస్తుంది, నీకు అలవాటు ఉంటే టక్కున ఉప్పు వేయగానే సరిపోతుంది. లేకపోతే నా పోటీ తగినంత ఉప్పు అంటే బహుశా కేజీ ఆ బియ్యానికి కేజీ ఉప్పు వేయాలనుకుని వేసేటట్టు ఒకడు. ఇంకంత పరి ఆ ఉప్పుతో కూడిన కషాయం తెల్లాక తల ప్రాణం తోకొస్తుంది. అందుకని అర్థముతో పాటు నేర్పేవారు పూర్వం. అలా అర్థమును చెప్పగలిగే పరమ పండితుడు ఈ యజ్ఞ దీక్షితుడు. అతనికి చిన్న వయస్సులోనే పెళ్ళయింది. భార్య కూడా పరమ సౌందర్యవతి, బాగా చదువుకుంది. 16 ఏళ్ళు వచ్చేదాకా మాత్రం వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. కొంతమందికి భగవంతుడు ఏదో కారణం చేత ఆలస్యం చేస్తుంటాడు, పూర్వజన్మ కర్మయోగం అది. అందుకే అసలు ఇవాళ పిల్లలు పుట్టాలన్నా ఇల్లు రావాలన్నా ఇవన్నీ రుణానుబంధాలు అన్నారు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాహ. మీ ఇంట్లో కుక్కలు, ఆవులు, గేదెలు ఇవన్నీ రుణానుబంధమే. పూర్వజన్మలో వాటికి మనకి ఏదో సంబంధం ఉంటే ఆ సంబంధం వల్ల ఈ జన్మలో మన ఇంట్లో కుక్కగానో నక్కగానో ఆవుగానో గేదెగానో ఆఖరికి దోమగా కూడా పుడుతున్నాయంటే పూర్వజన్మలో బంధమే. ఈ దోమగాడు పూర్వజన్మలో మన చేతిలో చావు దెబ్బతిన్నాడు, ఆ కసికొత్తి ఇప్పుడు మల్కాజ్గిరిలో కూర్చొని కాళ్ళు కసాపిస కొరుగుతూ ఉంటాడనమాట. ఇవన్నీ పూర్వానుబంధాలు అంటారు వీటిని. అందువల్ల పశువులు, భార్య, భర్త సకల బంధములు కూడా ఎక్కడో ఒకప్పుడు మనకి వారితో ఉన్న రుణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన పక్కన చేరతారు. ఆ రుణం అయిపోగానే ఎవరి దారిని వెళ్ళిపోతారు అన్నమాట. దేని దారి నది పోది అంటాడు అందుకే దుర్జటి గారు. ఈ యజ్ఞదత్తుడికి పెళ్ళయిన 16 ఏళ్ల దాకా సంతానం కలగలేదు. ఆయన పుత్రకామిష్టి అని ఒక యజ్ఞం చేశాడు. యజ్ఞం చేయగానే ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. లేక పుట్టిన ఈ కొడుకు గొప్పవాడవ్వాలని, సకల గుణాలకి నిధి అవ్వాలని గుణనిధి అని పేరు పెట్టారు వాడికి. గుణనిధి అంటే గుణములకు నిలయము అని. వీడు గుణములకు నిలయం అయ్యాడు కానీ సద్గుణాలకు కాదు, దుర్గుణ నిలయుడు అయ్యాడు. చిన్నప్పటి నుంచి వాడికి రాని దురభ్యాసం లేకుండా అయిపోయిందిట. యజ్ఞదత్తుడు యజ్ఞాలు చేయటంలో ఆరితేరాడు. ఆఖరికి సోమయాగం చేసి సోమరసం తాగటం వల్ల అందరూ ఆయన్ని సోమయాజి అనేవారు. సోమయాజి గారితో పక్కన కూర్చుని యజ్ఞం చేసి ఆ సోమరసం తాగిన ఆయన భార్య సోమిదేవమ్మ అని పిలువబడింది. నిజానికి సోమయాజి అనే పేరు పెట్టుకోవాలంటే యజ్ఞం చేసి సోమరసం తాగాలన్నమాట. పక్కనున్న భార్య కూడా ఈ సోమరసం తాగింది కనుక సోమిదేవమ్మ. ఇంకా వాళ్ళకి తిరుగులేదు. వాళ్ళని ఆ రోజుల్లో బ్రహ్మరథంలో ఊరేగించేవారు. బ్రహ్మరథం అంటే తెలుసుగా మీకు, బ్రాహ్మణులంతా కలిసి ఇంకెవ్వరు మోయకూడదు. కేవలం బాగా వేదం చదువుకున్న బ్రాహ్మణులు ఒక పల్లకీని మోస్తూ ఆ పల్లకీలో వీళ్ళు కూర్చోబెట్టి ఊరేగించేవారు అన్నమాట. ఇంతటి పండితులైన బ్రాహ్మణుల చేత ఊరేగింపబడ్డాడు కనుక దానికి బ్రహ్మరథము అని పేరు. అంతేగాని బ్రహ్మగారికి తిరిగే రథం అని కాదు అక్కడ అర్థం. వేద పండితుల చేత పల్లకి మోయించుకు తిరిగిన వాడు ఎవడన్నా బ్రహ్మరథం ఎక్కినట్టే. అది కొంచెం కష్టం, ఎందుకని ఏ ఇద్దరు పండితులకి ఖచ్చితంగా పడదు. ఇప్పుడంటే పట్టలేదు కానీ పూర్వం కొంచెం పడేదిలేండి. అందుకని పూర్వకాలంలో ఐకమత్యంతో ఉండేవారు. మీకు మళ్ళీ అలాంటి ఐకమత్యం కలిగిన అగ్రహారం ఏదన్నా చూడాలని కోరుకుందా ఉంటే మారు మాట్లాడకుండా మంథని అని ఒక ఊరుంది, అక్కడికి వెళ్ళండి. నిన్నగాక మొన్న అక్కడి నుంచే నేను 9వ తారీఖున ఇక్కడికి దిగాను. 5 రోజులు కాశీఖండ్ అని చెప్పాను. క్రిందటి సంవత్సరం కూడా భాగవత్ సప్తాహం చేశాను. అసలు ఏమి గ్రామం అండి, దాని గురించి ఎంత చెప్పినా తక్కువ అనమాట. మొత్తం అందరూ వేద పండితులే. ఆడవాళ్ళు వేదం చెప్పేస్తారు అక్కడ. అక్కడ ఒక ఇంట్లో వనజీ గారు ఒక ఆవిడ ఇంట్లో నేను మకా ఉన్నాను. వాళ్ళ అత్తగారు నాకు పాదపూజ చేసిన సేపు అన్ని మంత్రాలు ఆవిడే చెప్పుకుంది. ఆవిడ ముందు ఏ పురోహితుడు పనికిరాడనమాట. ఎలా వచ్చింది శృతపాండిత్యం? చిన్నప్పటి నుంచి ఆ ఇళ్లలో ఒక్కానక్క కూడా వేదన చెప్పేస్తాను, వాడి చిలుకలు కూడా పలుకుతాయి. నాకు ఆశ్చర్యం కలిగింది, ఏ గడపకి వెళ్ళినా ఆ ఇంట్లో ఏదో ఒక తెలియని అపూర్వమైన అద్భుతమైన అనుభూతి. ఆహా, భూలోకంలో ఇలాంటి ఊళ్ళు ఉంటాయా అనిపించింది అనమాట. అందుకే ఈ మధ్యన తరచుగా ప్రవచనాలు జరిగినప్పుడల్లా ఆ ఊరికి వెళ్ళండు అని చెప్పడానికి గల కారణం అది. దానికి పూర్వం మంత్రపురి అని పేరెట్టారు. ఆ ఊళ్ళో ఉన్న ఒక పరమ పవిత్రురాలు, నేను ఎంతో ప్రేమించే యశోదమ్మ అని పిలిచే మా అరుణమ్మ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఇవాళ అనుకోకుండా ఆ వెనకాతలు కనపడుతున్నారు. కాబట్టి మీకు వీలుంటే ఇంతమంది పండితులు అందరూ బీరకాయ పీచుట్ట రకమే ఒకసారి లేచి కనపడితే కానీ మీరు వాళ్ళకి మనశ్శాంతి ఉండదట. ఆవిడనమాట మా యశోదమ్మ. అసలు ఏం పండించమండి, వాళ్ళ తాతగారు అంటే అమ్మగారి తండ్రి గారు ఆరు రోజుల్లో ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకొచ్చారు, కానీ సంప్రదాయం విడిచిపెట్టకుండా అక్కడ కూడా చెప్పారు. నేను ఇందులో చెబుతున్నది అతిశయోక్తి కాదు, మీరు వెళ్ళి ఆ ఊళ్ళోకి వెళ్ళి ఏ ఇంట్లో అడుగు పెట్టండి, ఆ ఇంట్లో ప్రతి స్త్రీ వేదం చెప్పగలదు, ఆ ఇంట్లో ప్రతి స్త్రీ పురాణం చెప్పగలదు, భాగవతం నేను చెబుతూ ఉంటే నాకంటే ముందే పద్యాలు చెప్పగలరు, అయినా గురువుగారి పాదాలు ఎలా పూజించాలో మళ్ళీ వాళ్ళకే తెలియాలి. వాళ్ళు బ్రహ్మరథం పట్టణం అంటే ఒకటి నేను అక్కడ చూశాను అనమాట. నన్ను అంత 1000 మంది బ్రాహ్మణోత్తములు వేదాంగాలు చదువుకున్న కుటుంబాలు కింద కూర్చుని పురాణం విన్నారు. ఎప్పుడు కుర్చీలో కూడా కూర్చోలేదు, కాళ్ళు నెప్పెట్టినా సరే మరి ఆశ్చర్యం. అది బ్రహ్మరథం పట్టణం అంటే. అలా ఐకమత్యంతో పూర్వం అలా ఉండి గ్రామాన్ని తద్వారా వేదాన్ని ప్రచారం చేసేవారు అన్నమాట. ఇప్పుడు వేదం చదువుతుంటే ఇంతమంది కలిసి ఆడమగ అసలు మీకు ఎలా ఉంటాయో ఆలోచించండి. ఇప్పుడు చాలామందికి ఒక అనుమానం ఉంది, ఆడవాళ్ళు వేదం చదవకూడదు, ఆడవాళ్ళు శివలింగం ముట్టుకోకూడదు, ఆడవాళ్ళు అసలు ఏమీ చేయకుండా ఇంట్లో పడి ఉండాలన్నమాట, వీడికి గొడ్డు చాకరి మాత్రం అన్నం పెట్టి. ఎవడు చెప్పాడంటే అసలు మాట ఏ వేదంలో ఉందో చూపించమని నేను చెప్తాను. మహానుభావులకి ఒక్కొక్కరికి ఒక్క విధానం చెప్పారు తప్ప పరమ పాపాలు కొన్ని మనం తెలియకుండా ఒక 300-400 ఏళ్లుగా చేస్తున్నాం. ఇలా అన్నామని ఏమనుకోద్దు, నేనేం చెప్పినా కొండబద్దలు కొట్టినట్టే చెబుతాను. శాస్త్రాల్లో పురాణాలలో శివపురాణంలో అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాహ కిం బహూక్తేన మునయః స్త్రీణామపి తథాన్యతః. నందీశ్వరుడు అన్నాడు ఒక రోజున సనక సనందనాథులతో, ఎవర్రా ఆడవాళ్ళు శివలింగం ముట్టుకోకూడదని ఎవడరా చెప్పింది, ఇలాగే అన్నాడు ఆయన. కిం బహూక్తేన మునయః, ఎందుకు మీకు ఇన్ని మాటలు, స్త్రీణామపి తథాన్యత, ఆడవాళ్ళకి దాంతోపాటు అందరికీ అధికారోస్తి సర్వేషాం, అందరికీ అధికారం అన్నది. మళ్ళీ ఎందుకు అధికారం ఉందని అడుగుతారేమో, శివలింగార్చనే ద్విజాహ, శివలింగార్చన చేయటంలో అందరికీ అధికారం ఉంది. ఎవరైనా అంటే గుళ్ళో కంటే ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఉంటుంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళడం, మీ ఇంట్లో ఒక లింగాన్ని పెట్టి దాన్ని చేత్తో పట్టుకుని తాకి పూజించి దానిని భక్తి శ్రద్ధలతో అభిషేకించి తీర్థం తీసుకో. ఏమంటే అసలు ఒక్క కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే మనం కాశీ పెడుతున్నారు, అందరినీ చేత్తో ముట్టుకుని అభిషేకం చేయిస్తున్నారు లేదా, అక్కడ శ్రీశైలం పెడుతున్నారు, స్వామివారు జ్యోతిర్లింగాన్ని ముట్టుకొని ఇస్తున్నారా, అసలు శివలింగాన్ని ముట్టుకోకూడదంటే అక్కడ ఎలా ముట్టుకొని ఇస్తాడు ఆనాటి నుంచి శివుడు, మనకు ఆలోచన కొద్దిగా బుర్ర పెట్టద్దు. ఇప్పటికి కూడా మంథనిలో, ఇందాకనే చెప్పిన మంథనిలో, ప్రతి శివాలయంలోనూ స్వయంగా వెళ్ళి ముట్టుకుని అభిషేకం చేసుకోవచ్చు, పూర్వకాలపు నియమం ఇది. ఈ నియమాన్ని ఎవరైనా ఎక్కడా లేదని అంటే ఉందని నేను శివపురాణం చూపిస్తాను, స్మృతులు చూపిస్తాను, లేదని వాళ్ళని చూపించమనండి. వాళ్ళు చెప్పేదానికి మళ్ళీ ప్రమాణం ఉండాలన్నమాట. మహాభారతంలో కూడా ఆడవాళ్ళు పూజించారు, పూర్వకాలంలో గార్గి లాంటి వాళ్ళు వేదమంత్రాలు, వాళ్ళకి వీళ్ళకి కొంచెం తేడా. ఆచమనంలో మగవాళ్ళు స్వాహ అంటే ఆడవాళ్ళు నమః అనమన్నారు అంతే, అసలు ఏమీ లేదన్నలా. కాబట్టి బహుశా నా అనుమానం ఈ తురకాళ్ళ దండయాత్ర దగ్గర నుంచి ఈ విధమైన పిడివాదం బయలుదేరింది. ఆడవాళ్ళు బయటికి ఎడితే వాళ్ళు ఎత్తుకుపోయేవారట, అదే పెళ్ళై ఇంట్లో పడి ఉంటే ఎత్తుకుపోయేవారు కాదు. అందుకని వీళ్ళని రక్షించడం కోసమో ఏదో కారణం చేత ముందు ఇంట్లో కూర్చోబెట్టారు, ముసుగేశారు. ఆ తర్వాత అసలు ఏమీ వద్దు, నువ్వు ఇంట్లో పడుండు, నువ్వు మాత్రం వంట చేసి పెట్టు, మేము తినేసి బయట మా ఇష్టం వచ్చినట్టు పెంటమూలు చేస్తామని చెప్పారన్నమాట. ఇంత గట్టిగా చెబితే అయినా మనకి జరిగిన కొంత అన్యాయం మళ్ళీ తొలగుతుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి, మంత్రం పొందడానికి, శివలింగార్చన చేయడానికి, మహన్యాసం చెప్పడానికి ప్రతి స్త్రీకి ఉంది అధికారం, భక్తి కలిగితే ఎవరికైనా ఉందని చెప్పాడు. అందుకే అధికారోస్తి సర్వేషం అని చెప్పాడు. కాకపోతే దానికి కావలసిన నియమాలు పాటించాలి. ఒకే ఒక్క నియమం పాటించలేరనే ఉద్దేశంతో కొంతకాలం వేదం చదవద్దన్నట్ట కాశ్యపుడు. ఎందుకన్నాడంటే, మీరు వేద పారాయణ చేస్తున్నప్పుడు హఠాత్తుగా బయట ఉన్నారనుకోండి, అప్పుడు అది ఆచారానికి ఇబ్బంది కలిగిస్తుంది. ఎప్పుడు బయట ఉంటామో తెలియని కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అప్పుడు టక్కున ఆపేయాలి. ఆపక తెలియక చదివితే కొంచెం దోషం వస్తుందని స్త్రీలను ఎందుకు వచ్చిందర్రా చటుక్కుని ఏ సమయంలో ఏ గుళ్ళోనో ఉండగానో లేకపోతే మరో చోట ఉండగానో ఈ బహిష్టరి దోషం వస్తుంది. కాశీ శివాలయంలో ఉన్నారు అభిషేకం చేసుకుంటూ ఉండగా అప్పుడు బయట ఉంటే ఏమైనా దోషం వస్తుందేమో అందుకని లోపలికి వెళ్ళొద్దరా కాస్త జాగ్రత్తగా కాలం చూసుకుని వెళ్ళండి అన్నాడు ఆయన. ఆయన కూడా పూర్తిగా వెళ్ళొద్దంలా, సహజంగా ఆడవాళ్ళకి తెలుస్తుందిగా బహిష్ట కాలం, ఆ కాలానికి కొంచెం ఒక రోజు ముందు నుంచి జాగ్రత్త పడండి అని చెప్పాడు. అది క్రమంగా పిడివాదం అయిపోయిందనమాట. ఇలాగే ఇప్పుడు మళ్ళీ కొన్ని ధర్మ సందేహాలు నిన్ననే పెద్దలు కాగితాలు పట్టుకొచ్చి ఇచ్చారు. అసలు అస్థి కలట 10 రోజుల్లోపు గంగలో కలపకపోతే ఆ శవానికే దోషం వచ్చేస్తుందిట. అప్పుడు ఈ కాశీఖండం, ఈ కాశీ మహిమ, ఈ స్కాంద పురాణం, వేదవ్యాసుడు చెప్పినటువంటి సంహితలు వీటన్నిటి తీసుకెళ్ళి గంగలో బారేసి మనం సొంతంగా పెత్తనంతో ఏదైనా రాసుకోవాలన్నమాట. ఆ చెప్పినవాడు ఎంత మహాపాపం చేస్తున్నా మనకు తెలియకుండా చచ్చిపోయిన సంవత్సరం లోపు అస్థికలని చితాభస్మాన్ని కాశీ గంగలో కలిపితే వాడు శాశ్వతంగా కైవల్యం పొందుతాడని మనకి కాశీ మహిమ చెబుతోంది కాశీఖండంలో. ఈ కాశీఖండం అనేది ఒక్కదాన్ని మాత్రం కుమారస్వామి చెప్పాడు తెలుసిన మీకు. పురాణములు అన్ని పురాణములు వ్యాసుడు గ్రంథస్థం చేశాడు. అయితే ఒక్క కాశీఖండాన్ని స్కాంద పురాణం అనే పేరుతో ఉన్న పురాణాన్ని మాత్రం వేదవ్యాసుడు స్వయంగా రాయిల కుమారస్వామి దగ్గరికి అగస్త్యుడు వెళ్ళి ఆయన దగ్గర ఈ కథ అంతా విని దాన్ని అప్పుడు పుస్తక రూపంలో రాశాడు వ్యాసుడు తెలుసిన మీకు. అంటే ఈ పురాణం చెప్పింది ఎవరు? కుమారస్వామి. విన్నదెవరు? అగస్త్యుడు. ఈ విన్నదాన్నంతా మళ్ళీ వ్యాసుడికి చెప్పాడు. అప్పుడు వ్యాసుడు దాన్ని గ్రంథస్థం చేశాడు. వ్యాసుడు కేవలం కాపీ చేసి పుస్తకం కింద ఇచ్చాడే తప్ప ప్రమాణంగా చెప్పింది కుమారుడు. అందుకే కుమారస్వామి చేత చెప్పబడిన పురాణము గనుక దానికి స్కాంద పురాణం అని పేరు. ఇంతటి స్కాంద పురాణం ఇవాళ మనం దండగంటున్నాం అన్నమాట తెలియక, అంటే కుమారస్వామిని తిరస్కరిస్తున్నాం. కుమారస్వామి కంటే గొప్ప కవి ఎవడున్నాడండి? మహానుభావులు కాళిదాసాదులు ముందు కుమారుడికి దండం పెట్టి కావ్యం రాశారు. పోతన గారు కూడా భాగవతంలో పుట్టంబుట్ట శరంబునన్ వలవ అంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను అని రాశాడు. నేను పుట్టలో పుట్టలేదు, అంటే పుట్టలో పుట్టినవాడు వాల్మీకి మహర్షి, నేను వాల్మీకిని కాదు. శరంబునన్ వలవ రెల్లుగడ్డిలోంచి పుట్టి శరవణభవుడు శారద్వంతుడు అని పిలువబడిన కుమారస్వామిని కాదు, అయినా నేను కావ్యం రాస్తున్నాను అన్నాడు ఆయన. కుమారస్వామి అంత గొప్ప పండితుడు, జ్ఞాని, ఆయనకి తెలియంది ఏమీ లేదు. సకల కైవల్య కళ్యాణ గుహాస్వరూపుడు గనక గుహుడు అన్నారు ఆయన, అది గుర్తుపెట్టుకోండి. ఆయనకి తెలియని జ్ఞానము లేదు. శివుడి తర్వాత శివుడు గనక ఆయన్ని ఆ మహానుభావుణ్ణి గుహుడు, రహస్యములు ఎరిగినవాడు అని అర్థం గుహుడు అంటే. అందుకే భగవాన్ రమణ మహర్షి కూడా స్కందుడి అపరావతారం గనక ఆయన మాత్రమే అరుణ విశేషం తెలుసుకుని అక్కడ మకాం పెట్టారు, ఇంకోళ్ళు ఇంకోళ్ళు కాకుండా. ఇవన్నీ మనకి తెలియాలి. అందులో ఏమన్నారో తెలుసిన, మీరు తల్లినో తండ్రినో లేక బంధువునో తగలబెట్టాక అస్థి సంచయనం చెయ్యండి, ఒక్క గృహం లోపలికి కాకుండా గృహ ప్రాంగణంలో ఎక్కడైనా దాన్ని దాచండి, అందులో దాన్ని 3 భాగాలు చెయ్యండి. అసలు శాస్త్రం అది, 3 భాగాలు చెయ్యండి. ఒకదాన్ని గోదావరిలోనో కృష్ణలోనో మీ దగ్గరలో ఉన్న నదిలో కలిపేయండి, మిగతా 2 భాగాలు మూట కట్టుకుని కాలినడకన వెళ్ళేవారండి. ఇవాళంటే మీరంతా రైలు ఎక్కెడుతున్నారు, 10 రోజుల్లో కలపాలని చెబుతున్నారు. ఆ రోజుల్లో కాలినడకన 2 నెలలు 3 నెలలు కాశీ వెళ్ళిన వాళ్ళంతా ఏమైపోయారన్నమాట ఈ లెక్కన. ధృతరాష్ట్రుడు అస్థికలు పుచ్చుకుని వెళ్ళాట ధర్మరాజు గారు. ఆయన కాశీ వెళ్ళడానికి 40 రోజులు పెట్టింది మరి ఆ రోజుల్లో. ఏ 40 రోజులు పెడితే ఇదంతా వ్యర్థమైపోయిందా మరి? ధృతరాష్ట్రుడు ఎక్కడో పిచ్చి అరణ్యంలో చచ్చిపోయాడు. ఆయన అస్థికలు, తల్లి అస్థికలు కూడా పట్టుకెళ్ళి కలిపాడు ఆయన. మహానుభావులంతా అలా చేశారు. ఆ విధంగా కాలినడకన వెళ్ళి పూర్వకాలంలో ఈ 2 భాగాలలో ఒక భాగం కాశీలోను, ఒక భాగం గంగా యమున తీరోత్సంగమైన ప్రయాగలోనూ కలిపేవారు. అప్పుడు ఆ అస్థికలకి లేక భస్మానికి విముక్తయి మోక్షం పొందుతారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి పిడివాదములకి మీరు ప్రమాణం చూపించమనండి. వేదమే చెప్పిందంటే ఒకవేళ కుమారస్వామికి తెలియదని మనం ఒప్పుకుందాం, కానీ అందులో ఎక్కడా చూపించకుండా చెయ్యకూడదు అని ఒక్క ముక్క అంటే సరిపోదుగా. మీరు అన్నం తినొద్దు అన్నాను నేను. అన్నం తినొద్దని ఎందుకని అడిగితే నేను తినొద్దు అన్నాను అంతే అంటే దానికి అర్థం లేదు, అది పిడివాదం అంటారు దాన్ని. ఇప్పుడు నాస్తికులు చేసే పని అదే, వాడు ఏమీ లేదు శివలింగంలో ఏం లేదంటాడు వాడు, ఎందుకు లేదో వాడు చెప్పలేడు వాడు. అసలు వాడి జెండాలకి కర్రలు కట్టుకుంటున్నారు, ఆ కర్రలు పెట్టి డబ్బులు పెడితే బోల్డు మందికి చక్కగా అన్నదానం చేయొచ్చు, వాడు అది ఒప్పుకోడు. కాబట్టి పిడివాదము కాకుండా శాస్త్ర ప్రమాణం ఉండాలి. అందుకే తస్మాత్ శాస్త్ర ప్రమాణంతో కర్తవ్యం, కాబట్టే శాస్త్ర ప్రమాణం కర్తవ్యము. ఎస్ శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నస సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. ఎవడు శాస్త్రములలో చెప్పిన విధిని విడిచిపెట్టి తన ఇష్టం వచ్చినట్టుగా, తన మనస్సుకి నచ్చినట్లుగా స్వేచ్ఛగా ప్రవర్తిస్తాడో వాడికి ఈ లోకంలోనూ సుఖం లేదు, శరీరం విడిచిపెట్టాక కూడా సుఖం లేదు. గనక ఎప్పుడు వాటిల్లో ఏదో ఒకదాన్ని, అందులో కలియుగంలో ప్రత్యేకంగా పురాణములు మాత్రమే, కలియుగంలో ఇంకెవ్వడికి కూడా మిగతా వేద ప్రమాణం కూడా వద్దన్నాడు. దాన్ని నీకు అర్థం కాదు, అది నువ్వు ఎన్ని గించుకున్నా వేద సంస్కృతి అర్థం అవ్వాలంటే వేళ్ల మీద లెక్క పెట్టే కొద్ది మంది ఉన్నారు. ఇవాళ నా దృష్టిలో అరుదైన మహాద్భుతమైన వేద భాష్యం చెప్పగలిగేటటువంటి పుణ్యాత్ములు, అదో కంచిపేటాధిపతులు జయేంద్ర సరస్వతి లాంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు, ఉన్నారు, లేకపోవడం లేదు, అది లేకపోతే కష్టం. కానీ అంతటి అపారమైన మేధాశక్తితో దానిని విశ్లేషించడం కష్టం. కాబట్టి అది అర్థం కాదు గనకే దానిని తేలికగా పురాణముల రూపంలో మీకు ఇచ్చారు నాయన, అదైతే శ్లోకం తాత్పర్యం అర్థమవుతుంది, దాన్ని మీరు పరిగణనలోకి తీసుకుని నడుచుకోండి అని చెప్పారన్నమాట. అందువల్ల గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మనం అస్థి సంచయనం చేయొచ్చు, కలపచ్చు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ సదాచారాలలో స్వయంగా మార్కండేయ పురాణంలోనూ చెప్పారు, ఇటు శివపురాణంలో చెప్పారు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సోమిదేవమ్మ, ఈ సోమయాజులు గారు ఇద్దరూ భక్తి శ్రద్ధలతో యజ్ఞం చేశారు, యజ్ఞ ప్రభావంతో కొడుకు పుట్టాడు. వీడు పరమభ్రష్టుడు అయిపోయాడు చిన్నప్పటి నుంచి, వాళ్ళు ఏదో చిన్న దోషం చేశారులేండి యజ్ఞంలో, అవన్నీ మనకు అనవసరం. కానీ ఆ యజ్ఞ ప్రభావం సరిగ్గా చేస్తే ఎంత ఫలితం ఇస్తుందో, సక్రమంగా చెయ్యకపోతే అంత నష్టం కలిగిస్తుంది. మంత్రానికి ఆ ఇబ్బంది లేదు, నామానికి ఆ ఇబ్బంది లేదు, ఒక్క యజ్ఞం దగ్గరకు వచ్చేసరికి మాత్రం చాలా జాగ్రత్తగా చెయ్యాలి. అందుకే యజ్ఞ దీక్షాపరులకి దీక్షితులు అని పేరు అన్నమాట. ఆ కాలంలో కనీసం వాడు దోమను కూడా చంపకూడదట, చేతి మీద దోమ వాలితే కొట్టకుండా ఉంటాడు ఎవడన్నా. అందులో మల్కాజ్గిరిలో ఇక్కడ ఉపన్యాసం వింటున్నప్పుడు చేతి మీద దోమ వాలితే టక్కున అలా కొట్టి చంపకుండా ఉండాలంటే కొంచెం కష్టం, చర్మం మందమైతే తప్ప. కానీ యజ్ఞ సమయంలో కనీసం దోమను కూడా చంపకూడదని చెప్పారు మరి. అందువల్ల దీక్ష ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి మీరు. అందుకని దీక్షలో పొరపాటున దోషం చేస్తే వచ్చే ఫలితంలో కొద్ది దోషాలు వస్తాయి, కనుక యజ్ఞం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మిగతా మంత్రతంత్రాలు అర్చనలు వాటిల్లో పెద్ద నియమాలు లేవని చెప్పారు. ఇతనికి పుట్టిన కొడుకు చిన్నప్పటి నుంచి బ్రాహ్మణాచారాన్ని పరిహాసం చేశాడు, అగ్నిహోత్రం అంటే అలిగేవాడు, ఇష్టం వచ్చినట్టు భ్రష్టుడై తిరిగాడు. రోజు సంధ్యావందనం చేయడం వల్ల ఎంత లాభమో తెలిసినా మీకు, ఎవరైనా గురూపదేశ మంత్రాన్ని పొరపాటున బయటికి చెప్పేస్తే దానికి దోషానికి ప్రాయశ్చిత్తం చెప్పారు, 3 మార్లు సూర్యుడికేసి తిరిగి అర్ఘ్యప్రదానం చేస్తే 9 రోజుల పాటు ఈ మంత్రం బయటికి చెప్పిన దానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. లేదా ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళి చేతిలో మారేడాకులు పట్టుకుని 108 ప్రదక్షిణలు చేస్తే ప్రాయశ్చిత్తం అవుతుంది. 108 ప్రదక్షిణలు చేయడానికి మోకాళ్ళు సహకరించకపోతే 2 బిల్వపత్రాలు 1 తులసీదళము 2 పట్టుకుని శివాలయంలో 9, ఆ మాత్రం 9 కూడా ప్రదక్షిణలు చేయలేనంత మోకాళ్ళ నొప్పులుంటే 3 పర్యాయాలు ప్రదక్షిణ చేసి ఈ ఆకుని నందీశ్వరుడి మీద పెట్టి శివదర్శనం చేస్తే గురూపదేశ మంత్రాన్ని బయటికి చెప్పినా లేక మంత్రంలో అనుష్ఠానాల్లో ఏదన్నా దోషాలు వచ్చినా వాటికి ప్రాయశ్చిత్తం అయ్యి శుభ ఫలితం మళ్ళీ రావడం మొదలు పెడుతుంది అని చెప్పారు. ఇవి కొన్ని దృష్టిలో పెట్టుకోండి. అందువల్ల వేళకి మాత్రం తప్పక సంధ్యావందనం అర్ఘ్యప్రదానం చేసి తీరాలి. వీణ్ణి వేళ అమ్మ, నాయన మీకు ఉపనయనం అయింది 8వ ఏట, ఆ రోజుల్లో 8 ఏళ్ళకే ఉపనయనం చేసేవారు, అందుకని ఉపనయనం అయింది కదరా, హాయిగా సంధ్యావందనం చేయరాంటే, అలాగే అమ్మా సంధ్యావందనం చేస్తున్నాను అనేవట. 8వ వీడు సంధ్యావందనం ఏం చేశాడో తెలుసినా, నీళ్లు అర్ఘ్యప్రదానం ఇచ్చి గాయత్రీ మంత్రం చెయ్యలేదు, సంధ్యాని ఊళ్ళోకి వేసి ఉండేదిట, అక్కడికి వెళ్ళి దండం పెట్టి ఇదే సంధ్యావందనం అనేవాట. వాడు అంత నీచుడయ్యాడు చిన్నప్పటి నుంచి, జ్యోత ఆడ్డాడు, వేదం మానేశాడు, జ్యోతం ఆడాడు, సంధ్యావందనం అంటే వేశ్యలోలత్వంలోకి వెళ్ళాడు, ధూపమిమ్మంటే చుట్టాబీడి ధూపం ఇచ్చేవాడు, ఈ విధంగా సకల దుర్వ్యసన పరాయణుడైపోయాడు వాడు. వీడు చదువు మానేసి గురువుల దగ్గరికి వెళ్లకుండా ఇష్టం వచ్చినట్టు పరమ వ్యసనాలతో తిరుగుతూ ఉంటే వాళ్ళ నాన్నగారు అక్కడేమో యజ్ఞం చేసుకుంటూ రాజుగారి దగ్గర మంచి ఉద్యోగంలో ఉండేవాళ్ళు అండి. మహారాజు గారి దగ్గర యజ్ఞ దీక్షితుడికి పెద్ద కీ పోస్ట్ ఆ రోజుల్లో. ఓ పక్కన యజ్ఞాలు చేయించేవాడు, మరో పక్కన మంత్రాంగం కూడా చెప్పేవాడు. దాంతో ఏమయ్యేది, కొంతసేపు యజ్ఞం చేయించడం లేదా ఎవరైనా శత్రువులు వస్తూ ఉంటే ఆ శత్రువుల దాడి నుండి రాజ్యాన్ని రక్షించడానికి కావలసిన ఆలోచనలు చెప్పడం, వీడితో అసలు ఇల్లు పట్టించుకోవడం కుదరలేదు. చాలామంది తండ్రులు చేసే పెద్ద పొరపాటు అది. ఎంతసేపు ఉద్యోగం డబ్బు, ఉద్యోగం డబ్బు, పిల్లలు ఏమైపోతున్నారో పట్టించుకోరు, దాంతో పిల్లలు పాడైపోతున్నారు. దానికి తోడు భార్య అయినా నిజం చెప్పాలి. ఎప్పుడైనా ఈయన ఆలస్యంగా ఇంటికి వచ్చి ఏమీ అబ్బాయి ఎక్కడా కనపట్టలేదు, పొద్దున్నే లేచాడంటే పొద్దున్నే లేచాడండి, తలారస్నానం చేసి సంధ్యావందనం చేశాడండి అని అబద్ధం ఆడేది. మళ్ళీ ఎప్పుడైనా అడిగితే ఇప్పుడే వేదం చదవడానికి వెళ్ళాడండి అనేది వాడు జోదం ఆడుతూ ఉంటే. ఏమే ఎప్పుడైనా సంగీతం నేర్చుకుంటున్నాడా, సంగీతం ఏంటంటే అసలు వాడు పాడుతూ ఉంటే రాళ్ళు కరిగిపోతాయి, నిజంగా వాడు అరిస్తే ఈ ప్రాంగణం అంతా దద్దరిల్లిపోతుంది, వాడు గొంతు అలా ఉంటే ఈవిడేమనేది మన అబ్బాయి పాడితే రాళ్ళు కరిగిపోతాయి, అబ్బో ఏమి సంగీతం అనేది ఈవిడంతా సంగీతం చెప్పి. ఈ విధంగా ఎప్పటికప్పుడు భర్తకి కొడుకు గురించి అబద్ధాలు చెప్పింది. కొంతమంది ఆడవాళ్ళు ఈ విధంగా చేజేతులారా తమ పిల్లలు భ్రష్టులు అయిపోతుంటే భర్తకి చెప్పకుండా పాడు చేస్తారని ఏనాడో స్కాంద పురాణంలో చెప్పారు. క్రమంగా వీడికి 16 ఏళ్ళు వచ్చాయి. ఏమున్నా లేకపోయినా, చదువున్నా లేకపోయినా, ఎన్ని వ్యసనాలున్నా పెళ్ళి ఒకటి మాత్రం చాలా తేలిగ్గా అయిపోతుంది, అదేమిటో తెలియదు, మన దేశంలో మరీ ఈజీ. ఈ కుర్రాడికి ఒక మంచి వేద పండితురాలి కూతుర్నిచ్చి పెళ్లి చేశారు. అత్తగారు వేద పండితుడు, ఆవిడ పండితురాలు, భర్త పండితులు, ఇద్దరు పండితులట. నిజంగా ఆ కండంలో రాస్తాడు, వాళ్ళ అమ్మ అంటుంది, ఒరే నీకు సంబంధం చూశానరా, అసలు మీ అత్తగారు మాట్లాడుతూ ఉంటే ఆవిడ ముందు సరస్వతి కూడా ఆశ్చర్యపోయి నిలబడవలసిందే, అంత పండితురాలు అన్నదట. అంత పండితురాలు అయితే నా బండారం బయటపడుతుందేమో అమ్మ అన్నట్ట. పర్వాలేదురే పెళ్ళయ్యాక ఏడుస్తూ కూర్చుంటారు, కానీ పెళ్ళికి ముందు తెలిస్తే క్యాన్సిల్ అయిపోతుంది, పెళ్ళి అయిపోయాక పడి ఉంటారులే అంది ఆవిడ పాప. మామగారు సంగతో, మీ మామగారు స్వయంగా మీ నాన్నగారికి సాటి వస్తాడు, వీడు సంతోషపడ్డాడు. మరి పెళ్లి కూతురు సంగతో, పెళ్లి కూతురు గురించి నేను భయపడుతున్నానరా, ఆవిడ పొరపాటున నీతో మాట్లాడితే నువ్వా దరిద్రుడివి, అక్షరం ముక్కరాని వాడివి, ఆవిడ చూస్తే అద్భుతమైన సంస్కృత పండితురాలు, ఆవిడ నోరు విప్పి కష్టం అని అడిగితే చస్తామంటావేమో నువ్వు, దాంతో ఆవిడ ఏం బాధపడుతుందో, కొంచెం రెండు ముక్కలు నేర్చుకోరా అంటే అలాగేలే అమ్మ అన్నట్ట. మొత్తం మీద పెళ్ళి అయిపోయింది, మోసపు పెళ్ళి అన్నమాట. పెళ్ళయిన తర్వాత కాపురానికి వచ్చింది భార్య. భార్య వచ్చింది 2 రోజులు 3 రోజులు ఇంట్లో ఉన్నాడు, ఆ తర్వాత వీడు లేడు. మళ్ళీ పుట్టింటికి పంపేసింది వీళ్ళమ్మ. ఎందుకనంటే ఇక్కడుంటే ఈ బండారం బయటపడుతుంది, అమ్మాయి మళ్ళీ మంచి రోజు చూసి పిలిపిస్తాను తల్లి, కొద్ది రోజులు మీ ఇంట్లో ఉండదిట. ఈవిడ వెళ్ళింది, కొద్ది రోజులు ఈవిడ ఇంట్లో కూర్చోబెట్టి కొడుకుని, నాయన మీ ఆవిడ కోసమైనా మారా, ఎంత అందగత్తె, ఎంత చదువుకున్నది, మీ మామగారు ఎంత గొప్పవాడు, మీ అత్తగారు ఎంత గొప్పది, మీ తండ్రి యజ్ఞ దీక్షితుడు, ఎప్పుడో ఒకప్పుడు నీ వ్యసనములు బయటపడతాయి, ఆనాడు రాజుగారు ఆగ్రహించి మీ నాన్నగారికి ఇచ్చిన ఉద్యోగం ఓడగొడతాడు, నీ వల్ల మేము భ్రష్టులమవుతాం, మన అగ్రహారాలన్నీ రాజుగారు లాక్కుంటే నీ వల్ల చెడుదుము, నీ కథం బున్నను చేరయు కూడును లేక పుత్రగా, నీ వల్ల గుడ్డ కట్టుకోవడానికి లేక అన్నం తినడానికి ఆహారం లేక గిజగిజలాడతాం, మారిపోరా నాయన అనేది. పైగా తల్లిని బట్టి కొడుకంటారంతా, నువ్వు ఎన్ని తప్పులు చేసినా నిన్నేమనరు, ఏ తల్లి కన్నబెట్టో, ఏ దౌర్భాగ్యాలు వీడిపాటు చేసిందో, ఆ దరిద్రపు తల్లి వల్ల ఇటువంటి కొడుకు పుట్టాడని అన్నీ నన్ను పెట్టి తిడతారు. అసలు ఈ సృష్టిలో రహస్యం ఏంటంటే, పిల్లలు బాగుపడితే అంత పొగడరేమో తల్లిదండ్రులు, కానీ వాడు దుర్మార్గుడైతే మాత్రం వీళ్ళ అమ్మ పెంపకమే, వీళ్ళ నాన్న పెంపకమే అంటారు. మారు అవి నయ్య విధానమగు ఈ నవ యౌవన శైశవముల నడిమి వయసు నంగ విషడు వ్యసనోద్రేకం భవగాఢముదాని మానుమయ్యతనూజా. నాయన 12 ఏళ్ల వయస్సు నుంచి 18 ఏళ్ల వయస్సులో వచ్చే భయంకర వ్యసనాలని అదుపులో పెట్టుకోకపోతే యావజ్జీవితం భ్రష్టుడవుతాడు. దాన్ని సంస్కృతంలో మంచి యౌవనానికి బాల్యానికి మధ్యలో ఉండే వయస్సు అంటారు. నవయౌవన శైశవముల నడిమి వయస్సు, దాన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో టీనేజ్ అంటున్నారు. కాకపోతే సంస్కృతానికి ఇంగ్లీష్కి తేడా ఉందన్నమాట. 13 ఏళ్ల దగ్గర నుంచి 19 ఏళ్ల వరకు టీనేజ్ అంటాం మనం ఇంగ్లీష్ వాళ్ళు. అందుకే చివరిని చూడండి, 30 13, 14, 15, 16, 17, 18, 19. చివరిన TEENTN ఉంటుంది. ఆ టీన్ అని ఉన్నటువంటి ఏజ్ టీనేజ్ అంటే 13 ఏళ్ళ నుంచి 19 ఏళ్ల మధ్య అనమాట. ఇది టీనేజ్ అంటే. ఆ చెప్పక మానేసి టీనేజ్ అంటే ఏదో అంటుంటారు మన పిల్లలకి. అదే సంస్కృతంలోనూ వేదవ్యాసాదుల వారు కూడా 12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్యలో వచ్చేదాన్ని మధ్య వయస్సు అన్నారు. దాన్ని అది యవ్వనము కాదు, బాల్యము కాదు. ఆ మధ్య వయస్కులో ప్రతి జీవికి ఏదో తెలియని వ్యసనం కలుగుతుంది, కామోద్రేకం కలుగుతుంది. అప్పుడు గనక ఈ వ్యసనాలను అదుపులో పెట్టుకోలేకపోతే వాడు భ్రష్టుడవుతాడు. సర్వభ్రష్టోభిజాయతే అంటాడు మూలంలో, సర్వభ్రష్టుడవుతాడు. ఈ వయస్సులో వచ్చిన ఈ వ్యసనాలను ఆపునాయన, దీనిని విడిచి ఇంట్లోకి వచ్చి 2 అక్షరాలు చదువుకుని వేళకెంత తింటూ కూర్చో అంటే అలాగే అనేవాడు మళ్ళీ పారిపోయేవాట. క్రమంగా ఇల్లంతా సర్వనాశనం అయిపోయేది, ఒక్క వస్తువు లేదు. వాడు కోటీశ్వరుడు ఆ పండితుడు. రాజుగారు మెచ్చుకుని యజ్ఞాలకి ఒక్కొక్కప్పుడు 14 కోట్ల బంగారు రాశులు ఇచ్చాట. అవన్నీ పోయాయి. రోజు జూదమాడుతూ ఉంటే, రోజు తాగుతూ ఉంటే, రోజు వేశ్యాలోలత్వానికి పెడుతూ ఉంటే ఎంత డబ్బు సరిపోతుంది? పాపం పండింది. ఒకనాడు ఒకరోజున యజ్ఞ దీక్షితుడు మిట్ట మధ్యాహ్నం దాకా యజ్ఞం చేయించి రాజుగారి చేత ఆకలికి తట్టుకోలేక మహావేగంగా ఇంటికి నడిచి వస్తున్నాడు. ఆయన వాహనాల మీద వచ్చేవాడు కదా, నడిచే వచ్చేవాడు. ఆయన ఆచార వ్యవహారాలు అటువంటివి కనుక. ఆ సమయంలో ఆకాశంలో నెత్తి మీద ఎండ మండిపోతోంది, చెమట బాగా పట్టింది. ఆ చెమట కళ్ళల్లో పడి కళ్ళల్లోంచి కిందకు కారిపోతూ ఉంటే చూడ్డానికి ఆయన ఆకలికి తట్టుకోలేక ఏడుస్తున్నాడేమో అన్నట్టుగా ఉంది ఏకంగా. పైగా ఇంకో రహస్యం ఇక్కడ, ఆయనకి కనుబొమ్మల మధ్యలో కుంకుమ ఉంది. ఈ చెమట ఆ కుంకుమ మీద పడి అది కళ్ళల్లో పడి కళ్ళల్లోంచి కింద కారుతుంటే కుంకుమ నీరు కిందకు వచ్చి ఏడుస్తున్నాడేమో ఈయన ఆకలికి తట్టుకోలేక. అది మామూలు ఏడుపు కాదు, కన్నీరు బదులు రక్తం వస్తుందేమో, రక్తమే కన్నీరు రూపంలో వస్తుందేమో అన్నట్టుగా ఉందట. అంత ఎండ కాస్తుందన్నమాట పైన. అయినా తట్టుకుని ఎప్పుడు ఇంటికి పెడదామా, స్నానం చేసి ఫోన్ చేద్దామా అని వస్తున్నాడు. పాపం గుండు మాడుతోంది, లోపల కడుపు మాడుతోంది. ఆ సమయంలో ఆ ఊళ్ళో ఉండే ఒక జోదగాడు 2 చేతులు జోడించి నమస్కారం గురువుగారు అన్నాడు. ఈయన ఆశీర్వదించాడు. ఆశీర్వదించి కళ్ళు విప్పి చూడగానే ఆ ఎదురుగుండా ఉన్నవాడి చేతి వేలికి ఒక ఉంగరం కనపడింది. ఒరే ఆగరా అన్నట్ట, అనవసరంగా ఈయనకి దండం పెట్టాను రే, ఆగమన్నాడు ఏమంటాడో అని అనుకున్నాడు వాడు. వాడి వేలికి ఒక అద్భుతమైన ఉంగరం ఉన్నది. ఆ ఉంగరం ఏ ఉంగరమో తెలుసా? దర్శనం బిచ్చె నిద్దా నీ కోమటి పెద్ద ఆ భూపాలునకు వేళయల్దు. ఆ ఊళ్ళో ఓ మంచి వర్తకుడు ఒక ఆయన ఉన్నాడు, ఒక వైశ్యుడు. ఆయన సముద్ర వ్యాపారం చేసేవాడు, కోట్లు సంపాదించాడు. 9 కోట్ల బంగారు కాసులు ఖర్చు పెట్టి నవరత్నములతో తయారు చేయించబడిన ఒక ఉంగరాన్ని రాజుగారికి, ఆ దేశపు మహారాజు గారికి కానుకగా ఇచ్చాడు ఒక పుట్టినరోజు నాడు. ఆ రోజులలో 9 కోట్ల బంగారు కాసులు ఖరీదు చేసే అపూర్వమైన నవరత్న అంగుళీయకం అది. ఆ ఉంగరాన్ని రాజుగారికి భక్తితో ఆయన ఇచ్చాడు. రాజుగారు 4 రోజులు వేలికి ధరించాడు. ఒక రోజున రాజుగారి చేత ఈ యజ్ఞ దీక్షితుడు యజ్ఞం చేయించాడు. ఆ యజ్ఞంలో చక్కగా మంత్రం చదివి మంత్రానికి అర్థం చెప్పాడు. ఆ అర్థం వినగానే రాజుగారు ఆనందపడిపోయి, ఎంత పండితుడు అయ్యా, ఇదిగో ఈ ఉంగరం నా దగ్గర ఎందుకు అని టిక్కును తీసి ఈ పండితుడికి ఇచ్చేశాడు. పూర్వం పండితులకు ఏం చేసేవారంటే పురాణంలో ఆనందం కలిగితే అలా ఉంగరాలు ఇచ్చేవారులేండి. అందుకని ఈ ఉంగరం వేలికి తొడిగేశాడు. ఈయన ఈ ఉంగరం ధరించి ఇంట్లో ఒక 4 రోజులు ఉన్నాడు. 5వ రోజున వీళ్ళ ఆవిడ వీడికి బాగా భోగినాడు, తలంటింది. భార్యలు కొంతమంది భలే తలంటుతారులేండి, అది అంటించుకున్న వాడికి తెలుస్తుంది. ఆవిడ నెత్తి మీద బాగా నూనె పోసి మర్దనా చేసి కుంకుడికాయ పులుసు పోసి సరదాగా అలా చూసింది. ఉంగరం కేసి ఆయన మొహం కేసి చూసి నవ్వింది. దీనికి సయ్యాట అని పేరు అనమాట. భార్యామణి అంత ప్రేమగా ముచ్చటగా నెత్తి మీద కుంకుడుకాయ పులుసుతో రుద్దుతూ వేలు కేసి చూసి తన ముఖం కేసి చూసి అలా హాస్యంగా నవ్వుతూ ఉంటే ఈయన కనిపెట్టి, భార్యామణి ఉంగరం నీ దగ్గర ఉంటేనే నా దగ్గర ఉంటేనే బొంగరంలాగా పట్టుకో అని తీసి, అంటే అర్థమైంది ఆయనకి. ఆవిడ అడగకుండా అడిగింది అనమాట. అలా అడగాలి అంతేగాని, ఎలా దిక్కుమల్లాడా, సంక్రాంతికి 10,000 ఇస్తావా లేదా పట్టుచేరా లేకపోతే పుట్టింటికి పోతానంటే కాపురాలు కూలిపోతాయి. టెక్నిక్ సరిగ్గా పుచ్చుకోవాలి. మళ్ళీ దెమ్మ తిరిగిపోవాలి వీడికి అనమాట. అంత జాగ్రత్తగా ఎక్కడ బాధ కలగకుండా పట్టుకెడితే కాపురాలు సుఖంగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఉంగరం తీసి అంత ప్రేమతో ఆ వెలిగి పెట్టాడు ఆయన. ఆయన కొద్ది రోజులు ఆవిడ చేతికి పెట్టాక ఆవిడేం చేసింది, చేతికి ఎప్పుడూ దగ్గరగా ఉంటే మా అబ్బాయి ఎత్తుకుపోతాడేమో అసలు వీడు దొంగ అని బీరువాలో జాగ్రత్తగా పెట్టింది. బీరువాలో పెట్టిన దాన్ని అంతకంటే జాగ్రత్తగా గుణనిధి గారు పట్టుకెళ్ళి జోదంలో ఓడిపోయాడు. అది వీడికి ఓడిపోయాడు. వీడు వేలికి పెట్టుకొచ్చి ఇప్పుడు గురువు గారు దండమన్నాడు. అప్పుడు వాడు వేలికున్న ఉంగరం ఈయనకి కనపడింది. ఆ ఉంగరం చూడగానే గుర్తుపెట్టాడు, అటువంటి ఉంగరం ఈ సృష్టిలో మరొకటి ఉండదు. ఒరే ఎక్కడిదిరా ఈ ఉంగరం అన్నాడు. అనవసరంగా దండం పెట్టి దొరికాను బాబు అని వీడు బెంగపెట్టుకుని, అయ్యా ఎందుకండి అబద్ధం ఆడడం అసత్యం ఆడడం లేదు, ఇది మీ కుమారుడు జోదంలో ఓడిపోయాడు అన్నాడు. ఈయనకి మతిపోయింది, నా కుమారుడు జోదం ఆడాడా, అందులో ఈ ఉంగరం నీకు ఓడిపోయాడా అంటే అవునండి మీకు నిజం చెబుతున్నాను, మీ అబ్బాయికి 8వ ఏట నుంచి సకల వ్యసనాలు వచ్చాయి, వేశ్యాలోలత్వం మద్యపానం ధూమపానం జోదం ఒకటి కాదు, నాస్తికులతో చెలిమి చేస్తాడు నీచులతో తిరుగుతాడు, వాడు చేసే పాపకృత్యాలు కిరాతకుడు కూడా చెయ్యడు, మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఓడిపోయాడు మీకు తెలియదేమో, మీ ఇంటికి వెళ్ళి ఒకసారి చూసుకోండి, క్షితిని నీ వంటి యాగ దీక్షితుడు లేడు, అక్షధూర్తులలోన నీ అనుగు కొడుకు వంటి వాడు లేడు, భూలోకములో యజ్ఞములు చేయించడంలో నీ అంత గొప్పవాడు లేడు, ఇక జోదం ఆడడంలో పేకాట ఆడడంలో నీ కుమారుడికి సాటి వచ్చేవాడు లేడు, నీ కుమారుడు సజీవ నిర్జీవ జ్యోతం ఆడతాడు, అంటే మేకలు కుక్కలు కట్టుకున్న పెళ్ళం చివరికి స్నేహితులు కూడా పేకాట్లో ఓడిపోతూ ఉంటాడు, అంత నీచుడు మీ అబ్బాయి సంగతి మీకు తెలియదా అండి అంటే వీడికి మతిపోయి కళ్ళు బయర్లు గమ్మి ఆ ఉంగరం లాక్కుని మాట్లాడలేక అసలే కళ్ళు మండుతున్నాయి, తల మండుతోంది, ఆకలికి కడుపు మండుతోంది, దానికి తోడు ఇప్పుడు ఈ కొత్త దుర్వార్తతో ఆపాదమస్తకం శరీరం గజ 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 వణికిపోయింది, తట్టుకోలేకపోయాడు, మహావేగంగా ఉంగరాన్ని నడుముకున్న ఈ వస్త్రంలో బిగించి ఇంటికి వచ్చాడు. రావడంతో ఏమే సోమిదేవమ్మ ఇలా రా అన్నాడు. ఆవిడ పరుగు పరుగును వచ్చింది, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చింది, నాకు నీళ్లు వద్దేమొద్దు నిజం చెప్పన్నాడు వాడు. ఆవిడకి మతిపోయింది, ఎప్పుడూ లేదు మా ఆయన చాలా మెత్తగా మాట్లాడతాడు, ఇంత కోపంగా మాట్లాడుతున్నాడు ఏమిటి అనుకుని, ఏమండి తొందరగా రండి స్నానం చేయండి భోజనం వడ్డిస్తాను, పైగా అతిథులు బాగా ఎక్కువగా వచ్చారు, ప్రతిరోజు ఆ ఊళ్ళోకి ఎవరు వచ్చినా వెళ్ళింటికి వచ్చి భోజనం చేయవలసిందే, ఆయన వచ్చిన వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం పెడతాడు, బతిమాలి మరీ పెడతాడు, ఈ పూట 300 మంది అతిథులు వచ్చారు పైగా, అందుకని తొందరగా మనం స్నానం చేసి వాళ్ళకి అన్నం పెట్టి మనము తిందామండి అంది. ఈయన అన్నం లేదు సొన్నం లేదు, ఇవాళ అతిథి పూజ లేదు ఏం లేదు, లేదని చెప్పు, అంగోద్వర్తన వేళ నీవు దర్హాస అంకూరముల్లో చనాప అంగ ప్రాంతములందిగుర్ప ఒక సయ్యాటంబు గల్పించి నా అంగుల్యాభరణంబు పుచ్చుకొనవా, ఆ ఉంగరం ఇప్పుడే శృంగారింపని చేత పావకునకున్ చేయన్ హవిర్దానమున్. ఏమే సోమిదేవమ్మా, ఒకప్పుడు నువ్వు నాకు తలంటావు, ఆ తలంటుతున్నప్పుడు ప్రేమగా అలా అలా చూసావు, ఓసి దౌర్భాగ్యాల తలంటడం ఇలా ఉంటుందని ఇప్పుడు నాకు అర్థమయ్యింది, నెత్తి మీద వెంట్రుకలతో బాగా ఓడబీకావు ఆ తలంటుతున్నప్పుడు, చేతుకున్న ఉంగరాన్ని కూడా శృంగార క్రీడతో పరిహాసంతో ప్రేమపూరితమైన దృక్కుతో లాక్కున్నావు, అయ్యింది ఏదో అయ్యింది, నీకానాడిచ్చిన ఉంగరం ఎక్కడున్నా తక్షణం పట్టుకొచ్చి నాకు ఇచ్చేయి, అది నా వేలికి ధరించకుండా ఇవాళ నేను అగ్నిహోత్రుడిలో నెయ్యి పోయ్యను, పూర్ణాహుతి చెయ్యను, అదైతే కానీ అన్నం పెట్టను, పట్టుకురా ఉంగరం అన్నాడు. ఆవిడకి ఇంకా తెలియక మా ఆయనకి నిజం తెలిసిందని తెలియదు పాపం, ఎక్కడుండడం ఏంటంటే చక్క బీరువాలో జాగ్రత్తగా తాళం వేసి పెట్టాను, తాళాలు ఎక్కడో పారేశాను, భోజనం అయ్యాక తాళాలు తీసి అప్పుడు వెతుక్కుందాం లేండి అంది. అలాగా ఏవి తాళాలు అని వరసగా బీరువాలన్నీ తీశాడు. రామరామ, బంగారపు నగలేమైపోయాయి, కంకణాలు ఏమయ్యాయి, గండపిండేరాలు ఏమైపోయాయి, నీ మెడలో ఉన్న నెక్లెస్లు ఏమయ్యాయి, నెక్లెస్ రోడ్లో పారేసేవా దౌర్భాగ్యురాలా, అయ్యో గజ్జలేవి, అసలు వడ్డాణమేది, ముక్కు పుడకలేవి, నవరత్నాలేవి, ఏమీ కనపట్టలేదు ఇంట్లో, పైగా విశేషం చెప్పంటారా, ఆయనకి 3 అంతస్తులు మేడట, ఆ 3 అంతస్తులు బంగారంతో తయారు చేసిన, ఆ రోజుల్లో 100 కేజీల బంగారంతో పూత పూయించి తయారు చేసుకుని ఒక ఉయ్యాలు ఉండేది, ఆ ఉయ్యాల మీద సరదాగా ఊగేవాడు ఆయన, ఆ ఉయ్యాలనే రకంగా 100 కేజీలు పాప మన వాళ్ళకి బంగారం అనగానే హై బాబోయ్ అనుకుంటున్నారు. ఇంకా దిక్కుమాలి బంగారంలో ఏముందో కానీ అప్పటిదాకా లేని ఆనందం అనమాట 100 కేజీలట అని అనిపిస్తోంది కదా. ఆ రోజుల్లో పాపం పోగొట్టుకున్నవాడు ఏమయ్యాడో ఆలోచించండి. ఒకసారి గుండెలు బాదుకున్నాడు. వెండి ప్రమిదలు లేవు, కుందిలు లేవు, పీటలు లేవు, అక్కడికి ఇంతెందుకు. ఈయన కట్టుకోవడానికి 2 బట్టలు తప్ప మిగతా పట్టు వస్త్రాలు కూడా అమ్మేశాడు వీడు. అన్నీ పట్టుకుపోయాడు చూదంలో. ఇల్లంతా ఊచముట్టయిపోయింది. ఎక్కడ చూసినా అయ్యవారి నట్టిలుల ఖాళీ ఖాళీ ఖాళీ. బీరువాలు లేవు, మంచాలు లేవు, పీటలు లేవు, దీపపు ప్రమిదలు లేవు, సెమ్మెలు లేవు, కంచాలు లేవు, కొంచాలు లేవు, మంచాలు లేవు, ఏమీ లేకుండా ఇల్లంతా వ్యర్థమైపోయింది. ఎంత పాపం చేసావు, 8 ఏళ్ల వయస్సు నుంచి నీ కుమారుడు పరమనీచుడై సప్త వ్యసన పరాయణుడైపోతే మాట వరసగానే ఒక్కసారి చెప్పావా, ఏం బాగుపడ్డావే నువ్వు, కొడుకుని పాడు చేసావు, నన్ను పాడు చేసావు, నువ్వు భ్రష్టురాలి అయ్యావు. వాడు చిన్నప్పుడే తప్పుడు పనులు చేస్తున్నప్పుడు నాకు చెప్పి ఉంటే నేను వాడికి నచ్చ చెప్పి దారిలో పెట్టుకునేవాడిని. భ్రష్టురాలా, అంచేత ఇక నిన్ను నేను నీ మొహం చూడను పో అని ఆ రోజుల్లో కొంచెం తెక్కొచ్చేసింది ఆయనకి. విడాక్ 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 అన్నాడు, పెళ్ళానికి గింటేశాడు. అంతే 3 సార్లు అరిచాడు, పోయిందంతే. భార్యని మెడబెట్టి గంటేసి, కొడుకు గుణనిధి అన్నవాడు కుల విషంబు, నా కొడుకు గుణనిధి అనేవాడు నా కులానికి విషం. ఏ నివాపాంజలుల నిత్తునిప్పుడే వాడికి ఇప్పుడే తిలోదకాలు ఇస్తున్నాను, బతికుండగానే వాడికి పిండం పెట్టేస్తున్నాను అని చేతిలోకి నువ్వులు నీళ్లు తీసుకుని, గుణనిధి అనేవాడు చచ్చాడు వాడి కోసం తిలోదకాలు ఇస్తున్నాను అని వాడికి నివా ఆపాంజలులు ఇచ్చేశాడు. తర్వాత ఏం చేశాడు, పిండం కూడా పెట్టేశాడు. ఈసారి వాడికి ఎవరన్నా చెప్పండి ఇక్కడికి అడుగు పెట్టాడా, నిజంగానే పచ్చడి బండతో తలకై పచ్చడి పచ్చడి కింద చేసి మళ్ళీ దద్దినం పెడతాను అన్నట్ట. పాపం భార్య ఏమైపోయిందో తెలియదు. కొడుక్కి వార్త తెలిసింది. వాడు ఆ సమయంలో వాంచి రసపొట్టులో ఉన్నాడు జోదంలో. ఎవరో చెప్పారు మీ అమ్మని గంటేశాడు, నీకు బతికొండగా పిండం పెట్టాడు, నువ్వు ఇంటికి వెళ్ళావంటే మళ్ళీ చంపి పిండం పెడతాడు జాగ్రత్త అని. అమ్మయ్య గొడవ వదిలిపోయింది నాకు, మా నాన్నతో బంధం పోయింది, స్వేచ్ఛగా ఆడుకోవచ్చు అనుకున్నాడు వీడు. వాళ్ళ అమ్మ ఇంత ప్రేమగా అన్నం పెట్టిన అమ్మ, తనని పెంచి తన తప్పులన్నీ కప్పిపుచ్చిన అమ్మ పోయినందుకు కూడా ఇప్పుడు బాధపడలా, ఆడుకోతున్నాడు కాసేపు సరదాగా. 3 రోజుల పాటు వీడి దగ్గర ఉన్న డబ్బు అయిపోయేదాకా ఆడాడు. 3వ రోజుకి వీడి దగ్గర ఉన్న 1 రూపాయి కూడా క్షవరం అయిపోయింది. అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు మెడబట్టుకు బయటికి గింటేశారట. ఒరే డబ్బు ఉంటేనే లోపలికి రా, లేకపోతే జోద గృహంలోకి అడుగు పెట్టద్దన్నారు. అంత పూర్వం వీడి దగ్గర తెగ తిని వీడి దగ్గర రకరకాల వస్తువులు పుచ్చుకున్న ఏ మిత్రుడు వీడికి సహాయం రాలేదు. అప్పుడు వాడు ఏడ్చాడు, అయ్యో ఇప్పుడు నాకు అర్థమయ్యింది, ఈ మిత్రులు నిజమైన మిత్రులో కాదు, నా దగ్గర ధనం ఉన్నంత వరకు ఊచముట్టుగా లాక్కున్నారా, ఇంటి దగ్గర నుంచి తెచ్చిన బంగారం అంతా దోచి వెళ్ళకి పెట్టానా, ఇన్ని చేస్తే ఇప్పుడు ఈ రోజున డబ్బు లేకపోతే ద్యోత గృహంలోకి అడుగు పెట్టద్దంటున్నారు. మా అమ్మేమో ఎన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకుని దన్నం పెట్టేది, ఇక్కడ ఒక్కడు మాట వరుస కూడా మంచినీళ్ళు తాగుతావని కూడా అడగటంలా, అందుకని తల్లికి మించిన దైవం లేదని అర్థమైందిట. ఇప్పుడు ఇంటికి వెడితే తండ్రి చంపుతాడు, తల్లి చూస్తే లేదు, మిత్రులు చూస్తే మెడబట్టుకు గెంటారు, ఇంక ఈ ఊళ్ళో ఉండలేక బయలుదేరాడు. అప్పుడు వాడు ఏడ్చిన ఏడుపు ప్రతి వ్యక్తికి కనువిప్పు కావాలన్నమాట. చోర బాధాధికమ్ము చే చోరవో ధనము ధనమో నెయ్యన్ని చందముల దళప నరునకె పాట విద్యా ధనము బధనము. నిజంగా మానవుడికి డబ్బు ఏదన్నా ఉందంటే అసలైన ధనం, నిజమైన ధనం విద్యాధనమే. నరునకెప్పాట విద్యాధనంబ ధనము. విద్యాధనం వల్ల లాభం ఏమిటి, దొంగాడు జేబులో చెయ్యి పెట్టి 1000 రూపాయలు లేకపోతే పరుసో ఎత్తుకుపోతాడు, మెడలో చెయ్యి పెట్టి గొలుసు ఎత్తుకుపోతాడు, కానీ చదువుకున్న విద్యను ఏ దొంగాడు ఎత్తుకు పెట్టుకుపోగలడు. దొంగలు దోచలేని విద్య విద్యాధనం. అన్నదమ్ములు ఓ ఇల్లు ఉందంటే దాన్ని పంచుకోవచ్చు. మా ఊళ్ళో చూశాను కదా, దోసెడు గొంపది ఇంత చేసి 80 గజాల్లో ఒక ఆయన ఇల్లు కట్టాడు. అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుని నాకే కావాలి నాకు కావాలి కోర్టులో వేసుకున్నారు. చివరి కోర్టుకు వచ్చుకుపోయింది మొత్తం 80 గజాల ఇల్లును, ఇద్దరికి క్షవరం అయింది. డబ్బు కోసం అన్నదమ్ములు కొట్టుకుని పంచుకోవాలనుకుంటారు, కానీ ఈ ధనాన్ని ఎవడు పంచుకుంటాడు, మీరు ఒకసారి ఆలోచించండి. భార్య పిల్లలు వాళ్ళెవరైనా నేర్చుకోవలసిందే, కానీ మా వాటా ఏమిటని అడగడానికి ఉండని ధనం విద్యాధనం. ఏ దేశానికి వెళ్ళినా ఒక్క పైసా చేతిలో లేకపోయినా హాయిగా సంతోషంగా సుఖంగా తిరిగి వచ్చేలా చేసే ధనం విద్యాధనం. ఎవరో ఎందుకు, నేనే ఉన్నాను కదా. ఎప్పుడు ఎయిర్ టికెట్ ఉంచుకుని అమెరికా వెళ్ళినా నా కూడా నేనేం డబ్బులు ఎట్టుకెళ్తావు. ఎప్పుడన్నా ఒక 500 రూపాయలు నోటు మాత్రం, అది కూడా డాలర్ కూడా పట్టుకెళ్లకుండా వెళ్ళా. డాలర్ లేకపోయినా కాలర్ ఎగరేసుకు తిరుగుతున్నావు అంటే స్కాలర్ రావడమే కారణం, అంతకంటే లేదు. మీరు చూస్తున్నారు కదా, హాయిగా న్యూజెర్సీ వెళ్ళాను. వెంకటనారాయణ గారు అబ్బాయి సూర్యంబాబు ఉన్నాడు, వాళ్ళ కారులో తిప్పాడు. వేళకింత మంచి బాగా, మరి వాళ్ళ ఆవిడ అంత కూడా అంత బాగా వేసిందో లేదో కానీ దోశలు బాగా వేశాడు. అంత బాగా వేసి పెట్టాడో లేదా పాపం. చెప్పొచ్చేది ఏంటంటే, ఏ ఊరు వెళ్ళనివ్వండి, ఏ దేశానికి వెళ్ళనివ్వండి, ఏ చికాగో వెళ్ళనివ్వండి, ఏ చికాకు లేకుండా తిరిగి వస్తున్నామంటే నిజమైన సంపద విద్యాధనం. ఎప్పుడైనా మానవుడు శ్రద్ధతో చదువుకుంటే, అది ఏ చదువైనా అందులో పరాకాష్ఠకు వెడితే దానికి తగిన గుర్తింపు ఉండి తీరుతుంది. ఎవడు గుర్తించినా గుర్తించకపోయినా పరమాత్మ గుర్తిస్తాడు. లౌకిక సుఖాలు పక్కన పెట్టండి, వ్యవహారంలో లోకంలోనూ సుఖాలు ఉంటాయి. అన్నిటికీ మించి పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే విద్యాధనం కంటే గొప్పధనం లేదు, దానివల్ల జ్ఞానం వల్ల పొందగలుగుతాడు. కనుక విద్యాధనం అంటే నేను చెప్పేది పవిత్రమైనది, అపవిత్రమైనది కాదు. అందుకని నరునకెప్పాట విద్యాధనం బధనము చోర బాధాధికమ్ము చే చోరవోవు ధనము ధనమవును ఎన్ని చందముల దలప. దొంగలెత్తుకుపోయే ధనం, అన్నదమ్ములు పంచుకోవడానికి కొట్టుకునే ధనం ధనం కాదు. ఇవాళ ఉండి రేపు పోయే, ఖర్చు పెడితే పాడైపోయే ఈ డబ్బు కట్టలు ఉన్నాయే, ఈ డబ్బు కట్టలు ఎప్పుడూ డబ్బు కట్టలు కావు, ఇవి నిజమైన ధనములు కావు. ఈ కట్టలు ఏ క్షణంలో పోతాయో తెలియదు. కళ్ళు మూసి తెరిచేలోపు కోటీశ్వరుడు భిక్షాధికారి అయిపోతాడు. భిక్షాధికారం అనుకున్నవాడు హాయిగా లక్షాధికారి అవ్వచ్చు. కాబట్టి అశాశ్వతమైన ధనం వెంట పడకూడదు, విద్య మాత్రమే నిజమైన ధనము. ఆ విద్య నేర్చుకోని మా అమ్మ చెబితే వినలేదు, ఎంత పొరపాటు చేశాను, ఇంతకాలం అందరికీ పెట్టాను, ఇప్పుడు అడుక్కుని బతకలేను. పోనీ ఎవరి దగ్గరికైనా వెళ్ళి అన్నం పెట్టమని భిక్షాటన కోసం చెయ్యి చాచి పెడదామా అంటే దౌర్భాగ్యుడా, పాపాత్ముడా, వ్యసనపరుడా, నీకు అన్నం ఎందుకు పెట్టాలిరా అని కూడా తిడుతున్నారు కొంతమంది. ఇప్పుడు ఇంక ఈ ఊళ్ళో ఉండలేను, ఈ ఊరు వదిలి ఎక్కడికైనా పోదామని బయలుదేరాడు. 3 రోజుల పాటు అడవిలో తిండి లేకుండా నడిచేటవాడు, చేసిన పాపాలకి మలమలమలం ఆడిపోయాడు. 3వ రోజు అర్ధరాత్రి వేళకి ఒక భయంకర కేకారణ్యం చేరాడు. ఏం కేకారణ్యం అండి! ఆ కేకారణ్యం గురించి పోతన గారు భాగవతంలో రాశారు, అది మరియును మాతులుంగ లవంగ లుంగ చోత కేతకి వల్లాత కామరాతక సరళ పనస బదరి ఒకుళ వంజుల వట కుటజ కొంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార పిచుమంద చందన మందార జంబూ జంబీర మాధవి మధుక తాల తక్కువల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రముఖ కదంబకర వీర కదలీక పిత్త కాంచన కందరాళ శిరీష శింసు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికా మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివహాలంకృతంబును మణివాలుక అనేక విద్రమలతా మహోద్యాన సుక పిక నికర చెంచూపుట నిర్దళిత సమంచిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర బహుళ ప్రవాహంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంత సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార బకబలాధిక కోయష్టిక ముఖర జల విహంగ విసర బధిరీభూత భూన భోంతరాళంబును కనక పద్మరాగ తుష్య గోమేధిక నీల మణిమయాద్యనేక నవరత్న ధాతు నిర్మితంబును సింహ శరభ శార్దూల గంధగ జగవయ గండభేరుండ జిల్లి హరిశరభక కిటిమల్లాద్భు కాక ఘోక మయ శరణాగత శమన సంచకిత కింకరంబున యొప్పున అరణ్యంబునందు. అందులో ఈ అడవి గురించే చెప్తే ఒక ఏడాది పడుతుంది. కనుక రకరకాల చెట్లున్నాయి, క్రూర మృగాలున్నాయి, ఏ వైపు చూసినా సెలయేళ్ళు ఉన్నాయి. అటువంటి ఒక భయంకరమైన అల్లిబిల్లికి ఉన్న ఒక కేకారణ్యం. ఆ అడవిలో తిండి లేక మీదకొస్తున్న క్రూర మృగాల దెబ్బకి వణికిపోతూ ఓరి నాయనోయను చెట్టుకి కూర్చున్నాడు. కడుపేమో కరకరలాడుతోంది, దాహానికి మంచినీళ్లు లేవు. అప్పుడు గుర్తుకొచ్చింది వాళ్ళమ్మ, అరుణగభస్తి బింబము అరుణగభస్తి బింబము ఉదయాద్రిపయిన్ పొడతేర గిన్నెలో పెరుగును వాటకంబు వడపిందియలున్ కుడువంగ బెట్టు నిర్భర కరుణా ధురీణయగు ప్రాణము ప్రాణము తల్లి అన్నదే హర హర ఎవరింక కడుపారగ పెట్టెదరీప్సితాన్నముల్. అబ్బా మా అమ్మ ఎంత గొప్ప దేవత, పరమ దుర్మార్గుణ్ణి నేను ఎంత నీచుండే ఈ వ్యసనాల పాలైనా తూర్పు దిక్కున సూర్యబింబం ఎర్రగా ఉదయించే సమయానికల్లా, నాయన నువ్వు తెల్లారేసరికల్లా జూదానికి పోతావురా, మళ్ళీ వెళ్ళి ఏ అర్ధరాత్రికి వస్తావు, అప్పటిదాకా తిండి లేక మలమలు మాడిపోతావేమో అని మా నాన్నకి తెలియకుండా ఆయన ఎక్కడో లోపల యజ్ఞంలోనూ సంధ్యావందనంలోనూ ఉంటూ రహస్యంగా నన్ను ఒక గదిలోకి తీసుకెళ్ళి మంచి బంగారపు గిన్నె నిండా చిక్కని మేగడతో వెన్నతో కూడిన పెరుగన్నం పట్టుకొచ్చి ఆ పెరుగన్నంలో మళ్ళీ ఉట్టి పెరుగన్నం తినలేనేమోనని వడపిందెలు నంచి పెట్టేది మా అమ్మ. వడపిందెలంటే వేసవకాలంలో బాగా కాయలు తయారవ్వకుండా మామిడికాయలంతంత పిందిలు రాలిపోతాయి, వడదెబ్బకి రాలిపోయే పిందిలు అన్నమాట. ఈ పిందిని ఏం చేస్తారు, సన్నగా కోసి లోపల ఉన్న జీడో లేకపోతే ఏదన్నా ఉంటే అప్పుడప్పుడే కడుతున్నటువంటి ఆ టెంకను తీసేస్తారు. దానిని ఊరగాయ పిండిలో ఆవకాయ పిండిలో నానబెట్టాలి. 9 రోజులు ఈ పిందులు ఆవకాయ పిండిలో ఆవకాయ పెచ్చున అనినట్టుగా బాగా ఊరితే అబ్బా పిండి తింటే ఎంత రుచిగా ఉంటుందో, స్వర్గానికి పెత్తడి దూరంలో ఉంటాం అటువంటి ఆవకాయ తింటే అనమాట. దానికి వడపిందులు అని పేరు. అటువంటి ఊరి పిందులు పట్టుకొచ్చి పెరుగన్నంలో నంచి మా అమ్మ నాకు రోజు పొద్దున్నే పెట్టేది, పాచిముఖంతో స్నానం కూడా చెయ్యని నాకు. దుర్మార్గుణ్ణి మా అమ్మ విలువ తెలుసుకోలేక అప్పట్లో పట్టించుకోలేదు. అలా కడుపు నిండా అంత అన్నం పెట్టి ఆవకాయ పెట్టి చిక్కని చక్కని పెరుగు పెట్టి వెన్నముద్దలు పెట్టి పోషించిన మా అమ్మని అన్యాయం చేసి మా నాన్నకి దూరం చేశాను, మా నాన్నకి బాధ కలిగించాను, అమ్మకి బాధ కలిగించాను. ఆహా, సూర్యోదయ సమయానికల్లా కడుపు నిండా అంత అన్నం పెట్టే తల్లి వంటి దేవత ఈ సృష్టిలో ఉందా? అందుకే తల్లిని మించిన దేవత లేదు, నా మాతు పరదైవతం. అటువంటి తల్లిని పూజించని దుర్మార్గుడికి ఇలాంటి కష్టాలే వస్తాయి. ఎక్కడైనా ఎప్పుడైనా తల్లికి ముందు నమస్కారం చేసుకున్న వాడికి కష్టం రాదని పెద్దలు చెప్పారు, వేదాలు చెప్పాయి, పురాణాలు చెప్పాయి. మాతృభక్తితో పైకొచ్చిన మహానుభావుడు గణపతి గురించి మా నాన్న చెప్పినా నేను పట్టించుకోలేదు, చి దానికి తగిన పాపం అనుభవిస్తున్నాను. అయ్యో హరహరా, ఇంకా నాకు కడుపార అన్నం ఎవడ పెడతాడు, నాయనా నీకు ఆకలిస్తోందా అని కడుపాకలి తెలిసి ఎంత కూడు పెట్టే దిక్కుందా, కూడు పెట్టిన గోడు వినేవాడు ఒక్కడు లేడని ఏడ్చి ఏడ్చి తలమొత్తుకున్నాడు. ఇప్పుడు వెనక్కి వెళ్ళలేం కదా, కాలం వెనక్కి రాదు. అమ్మ ఏమైందో మా నాన్న విడాకులిచ్చి గెంటేశాడు, నాన్న దగ్గరికి వెళ్ళలేను, తిండి పెట్టే దిక్కులేదు అని ఏడుస్తూ తెల్లవారులు ఆ చెట్టు మీద నిద్ర పట్టక అతి కష్టం మీద తెల్లవారుజామున లేచి భయంకరమైన క్రూర మృగాలను తప్పించుకుంటూ మొత్తం మీద కాశీ క్షేత్రం చేరాడు. వాడి అదృష్టం ఎక్కడో ఉంది, పూర్వజన్మ సుకృతం. పాపాత్ములకు కూడా ఎక్కడో ఉంటుందిలేండి పూర్వజన్మ యోగం అని. ఆ రోజు శివరాత్రి. ఎప్పుడైనా భక్తి శ్రద్ధలతో కాశీకి వెళ్ళగానే ముందు మణికర్ణికా ఘట్టంలో స్నానం చేయాలి, అది కర్తవ్యం. ఆ సదాచారంలో కాశీలో ఉండేవాడికి నియమాలు ఏంటంటే ముందు మణికర్ణికా స్నానం కుర్యాత్, అందులో స్నానం చేయాలి. ఆ తదనంతరం డుంఠి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేయాలి. ఇక్కడ కొన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో విఘ్నేశ్వరుడికి తులసి మాత్రం ఇవ్వకండి. తెలియక తులసి పత్రం సమర్పయామి అని వినాయక చతుర్థి కల్పంలో వ్రతంలో చెబితే దాన్ని తీసి పక్కన పెట్టేయండి. దానికి గల కారణం చెబుతున్నాను. మనం చెప్పుకునే సబ్జెక్టే అసలు ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు కదా. పూర్వకాలంలో గణపతి ఒకప్పుడు కాశీలో స్నానానికి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడికి తులసీదేవి వచ్చింది. తులసి ఇప్పుడంటే మొక్కగానే ఒకప్పుడు స్త్రీ రూపంలోనే గోలోకంలో ఉండేది. ఆవిడ గణపతిని నీ సౌందర్యానికి ప్రేమిస్తున్నాను, కౌగిలించుకుంటాను, పెళ్లి చేసుకోంది. నేను చెబుతున్నది పురాణ కథ, ప్రామాణిక కథ. అప్పుడు ఆయన, అమ్మా నువ్వు విష్ణుమూర్తికి కూడా పత్నివి, అంచేత నువ్వు నాకు పూజ్యురాలివి, నిన్ను నేను వివాహం చేసుకోకూడదు అన్నాడు ఆయన. నా అంతటి గొప్ప స్త్రీ వచ్చి అడిగితే కాదంటావా, బృహస్పతి చెప్పాడు స్త్రీ తనంత తాను ప్రేమించి వస్తే కాదనకూడదు, కాబట్టి పెళ్లి చేసుకోండి, కుదరదు, నువ్వు విష్ణు స్వరూపిణి అన్నాడు ఆయన. దాంతో ఆవిడ కోపం వచ్చి, ఈ రోజు నుంచి నీకు కొద్ది రోజులలో ఈ పూజార్హత కోల్పోగాక నీ శిరస్సు, అంటే నువ్వు తొందరలో నీ తలకై కోల్పోయి గజముఖుడు అవుదువుగాక అంది. అంటే గణపతికి గజముఖం లేని క్రితం కాదు ఇది. వెంటనే ఆయన ఏమన్నాడు, అమ్మా నువ్వు శాపం పెట్టావు కాబట్టి తొందరలో నా తలకైపోయి నాకు ఏనుగు ముఖం వస్తుంది, దాన్ని నేను స్వీకరిస్తున్నాను. ఏ తప్పు లేకుండా నాకున్న అందమైన తలపోయి నా రూపం వికృతమై నేను గజముఖుడు అవ్వమని చెప్పించావుగా, అందువల్ల ఈ రోజు నుంచి నువ్వు నా పూజకి నిషిద్ధురాలివి అన్నాడు. అందుకని తులసీంన సమర్పయేత్, ప్రాణాపాయ స్థితిలో కూడా తులసిని గణపతికి ఇవ్వకూడదు. అందువల్ల తెలియక ఈ పత్రి పూజల్లో చెప్పిన వాళ్ళని నమ్మకండి, పురాణ కథ కాదు అది, అదంతా మనం సంగ్రహించి రాస్తున్నాం గనక. ఇంకొక రహస్యం, తులసి కోటల్లో విఘ్నేశ్వరుని పెడుతున్నారు. నిన్నే ఎప్పుడు చూసి సలహా ఇచ్చాను, ఎట్టి పరిస్థితుల్లో తులసి కోటలో విఘ్నేశ్వరుణ్ణి పెట్టరాదు. అవి ఎంత ప్రమాదం నాకు తెలుసు. యజమానికి కూడా గండం వస్తుందని చెప్పారు అలా చేస్తే. అందుకని తక్షణం తులసి కోటలో విఘ్నేశ్వరుడు ఉంటే తక్షణం తీసి ఇంకో చోట ఎక్కడైనా పెట్టేయండి. ఇంకొకటి కూడా, విఘ్నేశ్వరుణ్ణి ఓ రాగి పళ్ళెంలో పెట్టి సుముఖశ్చయగదంతశ్చ వంటి మంత్రాలతో అభిషేకించాక ఈ విఘ్నేశ్వరుడిని తుడిచి లోపల పెట్టి ఈ రాగి పళ్ళెంలో విఘ్నేశ్వరుడికి స్నానం చేయించిన నీళ్లు కూడా తులసిలో పోయకూడదు, ఇంకో మొక్కలో పోయాలి తప్ప. ఒకవేళ పోస్తే యజమానికి ముందు గండమని చెప్పారు. సహజంగా మీరు చూశారు లేదు, ఇళ్లలో యజమానులకు అనారోగ్యాలు వస్తున్నాయంటే మనం చెయ్యరాని చిన్ని చిన్ని పొరపాట్లు చేయటం వల్లే. తులసి ఏమో గణపతికి పనికిరాదు. శివపురాణం విజ్ఞేశ్వర సంహిత, ఒకవేళ మీకు ఎవరికైనా అనుమానం ఉంటే వెంకటనారాయణ గారి ఇంట్లో విజ్ఞేశ్వర సంహిత ఉంటుంది, అందులో చూడండి. అందులో ఏమి పూజలు ఇవ్వాలో, ఏ పువ్వు ఎవరికి ఇవ్వాలో చెప్పాడు. అందులో శివుడికి రెండు పువ్వులు ఇవ్వద్దని చెప్పాడు. చంపకం కేతకం హిత్వా అన్యం సర్వం సమర్పయేత్. చంపకం కేతకం హిత్వా త్వన్యం సర్వం సమర్పయేత్. చంపకం అంటే సంపంగి, సంపంగి పువ్వు, కేతకం మొగలి పువ్వు, హిత్వా విడిచిపెట్టి, అంటే ఈ రెండు విడిచిపెట్టి అన్యం సర్వం సమర్పయేత్, మిగిలిన ఏ పుష్పమైనా శివుడి మీద పెట్టచ్చు. శివుడి మీద తులసీదళం పెట్టి పూజ చేస్తే ఎంత ఫలితమో. మంచి ఐశ్వర్యం కావాలంటే తులసితో పూజించండి. విష్ణువుకి ఎంత ప్రీతో తులసి, శివుడికి అంతే. బిల్వపత్రం శివుడికి ఎంత ఇష్టమో లక్ష్మీదేవికి కూడా అంత ఇష్టం. అసలు లక్ష్మీదేవిని మంగళవారం నాడు శుక్రవారం నాడు బిల్వపత్రాలతో పూజిస్తే లెక్కలేనంత సంపద వస్తుంది. ఎక్కడుంది ప్రమాణం అంటే తెల్లారులేస్తే రోజు చదువుతున్నారు కదండి లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలు లేవా? అందులో భాస్కరి బిల్వ నిలయ వరారోహ అని చెప్పట్లా. బిల్వ నిలయ అంటే అమ్మవారు బిల్వ పత్రముల కింద ఉంటుంది, బిల్వ వృక్షాల కింద ఉంటుంది. బిల్వమే నిలయం ఆవిడికి.